ఓ పుణ్యాత్మ, ఒకప్పుడు ఈ ఉసీనరం అనే దేశానికి మహారాజుని చేశాడు బ్రహ్మ. అంతటి రాజు అయ్యుండి సుఖంగా ఉండవలసిన నిన్ను ఆ బ్రహ్మదేవుడు నిర్దయగా నీ నుదుట ఇలాంటి దుర్మరణం పాలు కావాలని రాయడం ఎంత అన్యాయం. ఆనాడు రాజుని చేశాడా, ఇవాళ దయ్యలేక నిన్ను పట్టపగలు వీధిలో దిక్కుమాలిన చవు చచ్చేలా చేశాడు. మట్టిలో మట్టి కొట్టుకుపోతున్నావు, నిన్ను చూసి మా గుండెలు కొట్టుకుపోతున్నాయి, ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? మహారాజు కూడా కటికినేల మీద పడుకుని ఏడవలసిందేనా? ఈ చావంటి ఇలా ఉంటుందా అని వాళ్ళు ఏడుస్తున్నారట. అప్పుడు యముడు వచ్చాడు అక్కడికి. యుద్ధంలో చచ్చిపోయిన వాణ్ణి స్వయంగా యమధర్మరాజు వచ్చి ఆ ఆత్మని తీసుకువెళ్ళి కించిత్ కాలం యమలోక దర్శనం చేయించి వీరుడు కదా వీరస్వర్గానికి తీసుకెళ్ళాలి, అందుకని కింకరుల్ని పంపించకుండా యముడు తానే స్వయంగా వచ్చాడు. ఆయన చిన్న బాలుడి వేషం వేసుకుని ఈ ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాట. తీరా ఈ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉండడం చూశాడు, పిల్లలు ఏడవడం చూశాడు. ఆయన చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆయన నవ్వుతాడు, ఎంచేతంటే యముడు కనుక ఆయన డ్యూటీ అది. అంచేత ఆయనకి ఎవడన్నా చచ్చిపోతే కూడా ఆనందమే, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఆనందం, ఒక్కొక్కడికి అది జీవనోపాధి కనుక. ఆయన నవ్వాడని మనం నవ్వగలమా? మరి ఆయనకు మహాసాధకుడు ధర్మరాజు. ఒక ఆయన తద్దినాలు పెట్టే బ్రాహ్మడు ఒక ఆయన ఉన్నాడు పాపం. విశాఖపట్నంలో మా నాన్నగారు 2001లో శరీరం విడిచిపెట్టినప్పుడు మా తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కర్మకాండలన్నిటికీ కూడా ఈ తద్దినాలయ్యని, ఈ శ్రాద్ధాల బ్రాహ్మణ్ణి ఎంత అంటే 1,000 ఇమ్మన్నాడు. ఏమంటే 5,000 తగ్గించకూడదు అంటే నెక్స్ట్ టైం చూద్దాం అన్నాడు ఆయన. ఆయన నోట్లో నోరు పెట్టకూడదు అందుకని. అంచేత రిబేట్ అడిగితే ఎవరినైనా అడగండి, కానీ 1,000 అడిగితే ఇవ్వాల్సిందే. అంతేగాని మళ్ళీ ఈయనకి 1,000లో 5,000 రిబేట్ కోసం ఇంకొక క్యాండిడేట్ కావాలా? మా ఇద్దరు గొడవ. అందుకని నెక్స్ట్ వెళ్ళిపోయినప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఒక 5,000 రిబేట్ అడగండి, అంతేగాని ఫస్ట్ టైమే అడిగితే ఎలాగండి అన్నాడు వీడు. ఏదో ఫ్యాన్ కొనడానికి వెళ్ళిన వాడు నెక్స్ట్ టైం రండి మీకు రిబేట్ ఇస్తాను అన్నట్టుగా. వాళ్ళకి అదంతే హాస్యం అయిపోతుంది. రోజు రోజు శవాలతో తిరిగేవాడికి శవం మీద ఏముంటుంది? అందుకని యముడు చిరునవ్వు నవ్వి అంత పిచ్చివాళ్ళు వీళ్ళు అనుకున్నట్ట. వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మల్లారా ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని చూస్తే నాకు నవ్వొస్తుంది. ఎవడు ఇంతకు పూర్వం మీతో మాట్లాడాడో, ఎవడు మీతో భోజనం చేశాడో, ఎవడు మీతో శయనించాడో, ఎవడు మీతో వినోదాలు పొందాడో వాడిప్పుడు లేడు, ఉన్నది కట్టే, ఆ లోపల ఉన్నది ఎప్పుడో వెళ్ళిపోయింది. మీరు ఎంత ఏడ్చినా వాడికి వినబడదు. మీ రోదన అరణ్య రోదనే, అజ్ఞానంలో పడి ఉన్నారు, మీకేం తెలుసు? మచ్చిక వీరికల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుంటచు చెదరు చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికేడ్చెదరు చావున్న కొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి. మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం. మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు. దేహి పుట్టుచున్, పుట్టడం చూశారు. చచ్చుచునుంట చూచెదరు, చావడము చూశారు. కళ్ళ ముందు ఎందరు పుట్టారు, ఎందరు చచ్చారు. కానీ మీరు చావనట్లుగా ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తున్నారు. ఈ చచ్చిన వాడి కోసం ఏడ్చే సమయంలో మీ ఆయుర్దాయం ఎంత పోతుందో తెలుసా? క్షణక్షణము మీ ఆయువు నశిస్తోంది. కన్ను మూసి కన్ను తెరిచేలోపు నీ ఆయువు మారిపోతున్నదిరా వెర్రాడా. చచ్చేవాడి కోసం ఏడుస్తున్నావు, రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు, అప్పుడు నీ కోసం ఇంకోటి ఏడవడం, వాడి కోసం ఇంకోటి ఏడవడం, దీనివల్ల కాలం వ్యర్థం తప్ప ఏమీ లేదు. చావడం పుట్టడం మానవ లక్షణం. బాల్యం యౌవనం జర దేహాంతర ప్రాప్తి ఇది మానవ లక్షణం, ఇవి తప్పదు. చచ్చాడంటే పుడతాడు, పుట్టాడంటే చస్తాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో రకరకాల అవస్థలు వస్తూ ఉంటాయి. చావున కొల్లకడాగవచ్చుని, చావకుండా ఎవడైనా బ్రతకగలడా? శాశ్వతంగా ఎక్కడైనా దాక్కోగలడా? అమ్మో యముడు వస్తాడేమో అని ఏదైనా గదిలో తలుపు వేసుకుని దాక్కుంటే మాత్రం ప్రాణం ఆగుతుందా? ఎలా ఆగుతుంది? ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పోక తప్పదు. ఎచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి. ఏ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చామో ఆ ఊరికి వెళ్ళి తీరాలి ప్రతివాడు. ఎంత దాక్కున్నా ఎక్కడికి వెళ్ళినా మృత్యు వచ్చేస్తుంది. సమయం వస్తే ఈడ్చుకొచ్చేస్తట యమధర్మరాజు గారు, ఏమాత్రం జాలి చూపించడం. ఓసారి గరుత్మంతుడు కైలాసానికి వెళ్ళాడు శివదర్శనానికి. శివుణ్ణి చూచి నమస్కరించి ఏదో మాట్లాడదామని అక్కడికి వచ్చిన సమయానికి యమధర్మరాజు గారు వచ్చాడు అక్కడికి. యముడు కూడా, గరుడ ఎక్కడికి వచ్చావంటే కైలాసానికి వచ్చి శివుడితో మాట్లాడాలన్నట్ట. నేను వెళ్ళి మాట్లాడాక నువ్వు వెళ్ళి మాట్లాడదు గానిలే అని యమధర్మరాజు గారు అటు ఇటు చూస్తే కైలాస పర్వతం పైన ఒక చిన్న త్వర ఉంది, ఆ త్వరలో పౌరం కనపడిందిట అని ఒక నవ్వు నవ్వి యముడు ఆ పౌరాన్ని చూసి శివుడి దర్శనానికి లోపలికి వెళ్ళిపోయాడు. గరుత్మంతునికి అనుమానం వచ్చింది. ఓరి దుర్మార్గుడా, యమధర్మరాజా, ఈ పౌరాన్ని చూసి నువ్వు నవ్వావంటే దీన్ని వచ్చిరాగానే ఏదో చేసేస్తావు, నీకు ఈ పౌరం కనపడకుండా దాచేయాలనుకుని ఈ కైలాస పర్వతంలో ఉన్న పౌరాన్ని జాగ్రత్తగా కాళ్లతో తీసి తన రెక్కల్లో పెట్టి ఎక్కడి కైలాసం అక్కడి నుంచి ఎగురుకుంటూ దండకారణ్యానికి వచ్చేశాడు భద్రాచలం అడవుల్లోకి. అక్కడ ఒక మర్రి చెట్టు త్వరలో ఈ పౌరాన్ని పెట్టి మళ్ళీ నిమిషంలో రివ్వును ఎగురుకుంటూ కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈలోపు యమధర్మరాజు గారు శివుడితో మాట్లాడి బయటకు వచ్చి ఇలా చూస్తే పైన పౌరం కనపడలా. గరుడా, ఇక్కడ ఒక పౌరం ఉండాలి, ఏమైందన్నట్ట? నువ్వు దాన్ని చూసి నవ్వావు కదా, ఎక్కడా పౌరాన్ని చంపేస్తావు నువ్వు దుర్మార్గుడమని, దాన్ని తీసుకెళ్లి దండకారణ్యంలో ఓ మర్రి త్వరలో దాచానన్నట్ట. హరి పరమాత్మ, బ్రహ్మ నీకు నమస్కారం అన్నాడు ఈయన యముడు. ఎందుకు బ్రహ్మకి దండం పెట్టావన్నాడు గరుత్మతుడు. ఏం చెప్పమంటావు? 22 నిమిషముల తరువాత ఈ పౌరం దండకారణ్యంలో ఒక మర్రి త్వరలో ఉండాలి, అక్కడ ఒక పావు దాన్ని మింగగా చావాలని బ్రహ్మ దాన్ని నుదుట రాశాడు. 22 నిమిషాల్లో ఈ కైలాస పర్వతం దగ్గర నుంచి దండకారణ్యానికి ఈ వెర్రి పౌరం ఎలా వెడుతుందా, బ్రహ్మరాత్ ఎలా ఉందేమి అనుకున్నాను. నువ్వే దాన్ని జాగ్రత్తగా ఈ 20 మినిట్స్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, ఆ మర్రి త్వరలో దాన్ని తినేసింది ఇప్పటికే పాము అన్నట్ట. అప్పుడు వెర్రిమొహం వేశాడు గరుత్మంతుడు. ఇలా ఉంటాయి, ఎక్కడ కైలాసం, ఎక్కడ మృత్యు వస్తే ఇక్కడి నుంచి అక్కడికి పెడతాం మనం. ఈడ్చి మరీ పట్టుకుపోతాడు. అందుకని చావున్న కొల్లక డాగవచ్చునే, చావున్నకు అంకితం కాకుండా దాక్కోలేం, మరణము రాకుండా ఎక్కడ దాక్కున్నా సరే మరణం వచ్చి తీరుతుంది, అది తప్పదు. మీరు తప్పక విడిచిపెట్టవలసిందే శరీరం. నా మాట వినండి. పూర్వం 2 పక్షులు, కొరరి అనే కళింగ పక్షులు ఉండేవి. కుళింగ పక్షులు రాత్రిపూట బాగా అరుస్తాయి. ఆ కుళింగ పక్షుల మిథునం ఒక అడవిలో ఓ చెట్టు మీద గూడు కట్టుకుని అందులో పిల్లల్ని పెట్టుకున్నాయి. ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. ఇంతలో ఒక రోజున పరమ దుర్మార్గుడైన ఒక కిరాతకుడు వచ్చి అందులో ఆడపిట్టని బాణంతో కొట్టేశాట. అది కింద పడి చచ్చిపోయింది. అప్పుడు ఆ మగపిట్ట దాని చుట్టూ తిరిగి ఏడుస్తూ, రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగాని పొక్కుచునుందే, అయ్యో మన పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు, రేపటి నుంచి మా అమ్మ ఆ రోజు అన్నం పట్టుకొచ్చి నోట్లో పెట్టేది ఇవాళ ఎందుకు రాలేదు అని ఎదురు చూస్తాయి. ఎందుకంటే రెక్కలు రాని పిల్లలు ఎర్రని నోళ్లతో ఉండగా తల్లి ఎక్కడి నుంచో ఆహారం పట్టుకొచ్చి ఆ నోట్లో పారేస్తుందనమాట. కాకులను చూసే ఉంటారు మీరు ఎప్పుడన్నా, ఎర్రగా ఉంటాయి ఇప్పుడు నోళ్ళు. ఇది ఈ దిక్కుమాలిన శ్లేష్మాలు, మిరపకాయలు, చెత్త చెదారం పట్టుకొచ్చి టుక్కన దా నోట్లో పారేస్తుంది, అది గుటుక్కుని మింగుతూ ఉంటుంది. ఆహారం పెట్టడం ఏ పక్షికైనా అదొక నైజం. అన్నిటికీ తల్లి తల్లే, పిల్ల పిల్లయే. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు, నిన్ను బోయవాడు కొట్టాడు, రేపటి నుంచి పిల్లలు రెక్కలు లేవు కాబట్టి ఎగరలేవు. అమ్మ సమయానికి ఆహారం పెట్టడం అనే అలవాటు ఉంది కాబట్టి సమయం కాగానే మా అమ్మ ఏది మాకు అన్నం పెడుతుందా లేదా అని ఎదురు చూస్తాయి. ఈ దిక్కున నుండి వచ్చునతి దీనత ఎట్లు భరితునకట, నల్దిక్కులు చూచుచున్న వతి దీనత నెట్లు భరితునకట. ఈ పిల్లలు 4 దిక్కులు దీనంగా అమ్మ ఎటొస్తుంది ఎటొస్తుందని చూస్తూ ఉంటాయి. ఈ దైన్యం ఎలా భరిస్తాను బాబోయని తలమొత్తుకుని ఏడ్చిందిట పాపం. తన భార్య చచ్చిపోతే తన రక్షణ, పిల్లల రక్షణ చూసుకోవాలి. ఆ చచ్చిన పిట్ట చుట్టూతో గిరికీలు కొడుతూ ఏడుస్తోంది. కుంఠిత నాదముతోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుడగు కిరాతుడ గుంఠితగతినేసే ఒక్క కోలన్ కోలన్, కంఠం పోయేలాగా శోషించి ఎండిపోయేలాగా అంతకంతకీ దీనంగా ఇందాక వచ్చినంత శబ్దం లేదు. ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడు అరుస్తాడు, తర్వాత క్రమంగా నీరసపడిపోయినట్టే ఈ మొదట్లో ఏడ్చిన ఈ కంఠం తగ్గిపోయిందిట. అందుకని తగ్గిపోయిన కంఠాన్ని కుంఠితనాదం అంటారు. అలా ఏడుస్తున్నటువంటి పక్షిని చూచాడు కిరాతకుడు. వాడు మరో యముడు, వాడికి దయ లేదు, నిర్దయ. అమ్మయ్యా, ఆడపిట్ట చుట్టూ గిరికీలు కొడుతోంది కానీ పారిపోవట్లేదురా మగపిట్ట అనుకుని ఇంకో బాణంతో దాన్ని కూడా కొట్టేశాడు. ఢామ్మని కిందపడి అది చచ్చిపోయింది. ఆనాడు తన భార్య చావు కోసం ఏడ్చి తన చావుని పట్టించుకోక అజ్ఞానంతో తాను చచ్చిన మగపిట్టలాగా మీ భర్త చస్తే శవం మీద పడి గుండెలు బాదుకు ఏడుస్తున్నారు మీరు. మీరు ఏడ్చేలోపు యముడు మిమ్మల్ని పట్టుకుపోతాడు. ఏడవడం కాదు, ఈ చావని పొట్టని పవిత్రమైన మార్గం ఎన్నుకోవాలి, సాధన చెయ్యాలి, పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. పండి, మీ భర్త కోసం ఎంత ఏడ్చినా ఇక వాడు విండవు. ఎందుకని, వాడిలో ఆత్మ లేదు గనక. జీవుడు వెళ్ళిపోయాడు, ఒకవేళ నిజంగా మీరు ఏడిస్తే వాడు బతికే బలమైతే వందేళ్లు ఏడవచ్చు, మీరు ఎంత ఏడ్చినా వాడు బ్రతకడు, ఇంకెందుకు దండగా, ఆ కట్టె కాసేపటికి వాసన కూడా వస్తుందని చెప్పగా, ఓహో ఇది నిజము, ఎవరికైనా ఈ చావు పుట్టుకలు తప్పవని గ్రహించి జ్ఞానము పొంది ఆ భార్యలు వాడికి దహన సంస్కారం చేయించి వెళ్ళిపోయారు. అమ్మా ఓ మరదళ్ళు పిల్లలు, తమ్ముడు కూడా అలాగే చచ్చిపోయాడు కనుక వాడి కోసం ఏడవకండి, చెయ్యవలసిన కర్మలు చెయ్యండి అని తల్లిని మరదళ్ళని పిల్లల్ని ఓదార్చాడు. ఇంతవరకు వాళ్ళకి జ్ఞానబోధ చేసిన వీడు ఇప్పుడు మళ్ళీ పగబట్టాడు. నా సోదరుణ్ణి చంపావా విష్ణుదేవా, నీ అంతం చూడకపోతే నేను హిరణ్యకశిపుణ్ణే కాదనుకుంటూ సంహరించాలంటే వరాలు కావాలి, ఉన్న బలం సరిపోదు. అందుకని వీడు మందర పర్వతానికి వెళ్ళాడు, ఒక కాలు నేల మీద పెట్టాడు బొటనవేలు, రెండో కాలు ఈ కాలి మోకాలు మీదకి చేర్చాడు. ఈ విధంగా ఒంటి కాలి మీద బొటనవేలు మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి నెత్తి మీద పెట్టుకుని ఊర్ధ్వబాహుడై ఆహారాన్ని విడిచిపెట్టి జలాన్ని విడిచిపెట్టి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదట, కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇక్కడే ఉంది తమాషా, వీడు తపస్సుకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆవిడ గర్భవతి, కానీ 100 దివ్య సంవత్సరాల తర్వాత ప్రహ్లాదుడు 5 బాలుడు అంటాడేమిటని అనుమానం రావాలిగా. నా భర్తకి వరములు వచ్చాయని తెలిస్తే కానీ నేను ప్రసవించనని శపథం చేసింది ఆవిడ. అందుకే నారదుడు వచ్చి మీ ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు అనగానే అప్పుడు ప్రసవించింది. అది ఆనాటి గొప్పతనం. అది ఇప్పుడా 9వ నెల వచ్చి ఇంకా నెప్పులు పడకుండానే తీసుకుపోయి ఆసుపత్రిలో పారేగానే బర్రును పట్టకోసేయ్యా పీకెయ్యా. అప్పటి శక్తికి ఇప్పటి శక్తికి మార్పులు వచ్చేయాలండి కాలప్రభావం వల్ల. ఆయన తపస్సుకి వెళ్ళి అలా తపస్సు చేశాడు కఠోర నియమంతో. బ్రహ్మదేవాశుభ భాగ్య విధాత అంటూ ఈ 100 దివ్య సంవత్సరాల తపస్సుతో వాడి శరీరం అంతా పుట్టలు పోసేశాయి, వెదుళ్ళు మొలిచేశాయి, నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచాయి. ఏకంగా మహాతపస్సు చేస్తే శిరస్సు మీద నుంచి భయంకరమైన తపోగ్ని అంటారు, ఆ తపస్సు వల్ల వచ్చే అగ్నిజ్వాలలు వెళ్ళి సమస్త లోకాల్ని కాల్చేశాయి, చివరికి బ్రహ్మగారి పాదములు కూడా కాల్చాయి. దాంతో బ్రహ్మదేవుడు తట్టుకోలేక ఈ తపశ్శక్తికి లొంగి ప్రత్యక్షం అయ్యాడు. భగవంతుడు మనం జపం చేస్తే ఆ జపానికి తట్టుకోలేకొస్తాడు, ఆ జపం చేయకపోతే రమ్మంటే రాడు ఆయన. బ్రహ్మదేవుడు వచ్చి చూశాట హిరణ్యకశిపుణ్ణి, అసలు ఆయనకే మతిపోయింది. ఒరే నువ్వు ఎలా బ్రతికేవురా అని అడిగాడు ఆయన. నీ శరీరము మీద రక్తం లేదు, మాంసం లేదు, అస్థిపంజరం ఎముకలే ఉన్నాయి, చర్మం అంతా పోయింది, అయినా బ్రతికేవు నువ్వు. దంశవ్రాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబుల సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యా వశిష్ఠుండవై వంశచ్చన తృణావళీయుత మహావల్మీక మందు ఇంద్రియ భ్రంశం బింతయులేక నీకు నిలువల్ ప్రాణం బులెట్లోర్చనో. నీ శరీరం మీద అడవి ఈగలు వాలాయి, ఇంతంత అడవి ఈగలు వాలి చర్మమంత పీకి తినేశాయి, మాంసం తినేశాయి, రక్తం తాగేశాయి, లోపల ఉన్న కొవ్వంతా లాగేశాయి, చీమలు పట్టేశాయి నీ శరీరాన్ని. ఇవన్నీ నీ శరీరంలో ఎముకలే ఉంచాయి, అంటే కేవలం అస్థిపంజరం అంటే అది, ఎముకలు తప్ప ఇంకేమీ లేదు. శల్యావశిష్ఠుండవై ఉట్టి ఎముకలు మాత్రమే మిగుల్చుకున్న నీకు పోనీ అక్కడితో ఆగిందా? ఈ ఎముకల మీద క్రమంగా పుట్టలు వచ్చేసాయట, ఈ పుట్టల్లోంచి పాములు పైకి వచ్చాయట, పైన వెదుళ్ళు మొలిచేయట, పైగా వంశచ్ఛన్న వెదుళ్లతో కప్పబడిన తృణావళీయుత పెద్ద పెద్ద గడ్డి పొదలు కూడా లేచిపోయినా పుట్టలు పోసిన ఆ మహావల్మీకంలో నీ శరీరములో ప్రాణం ఎలా ఉంది, అసలు ఈ ప్రాణం ఎలా ఓర్చుకుంది, గిల్లితే బాబోయ్ అంటామే అటువంటిది, ఇంత అస్థిపంజరంలో నీ ప్రాణములు 100 ఎలా బతికేరా, ఆ ప్రాణానికి నమస్కారం, నీకు దండం అన్నట్ట. బ్రహ్మంతటి వాడు ఆశ్చర్యపోయాడనమాట, అంత తపస్సు చేశాడు వాడు. ఉత్సుకతతో అన్నం తినక మంచినీళ్లు త్రాగక నీలాగా 100 దివ్య సంవత్సరములు శరీరములో వాయువు ఎవడు నిలపగలడు, అందుకే నాకు ఉత్సవమయ్యింది, నాకు ఆనందం కలిగింది, నేను నీ దగ్గరకు వచ్చాను, ప్రేమతో నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో ఏం కోరుకుంటే అది ఇస్తానన్నాడు. తపశ్శక్తి వల్ల వరాలు ఇవ్వాల్సి వచ్చింది బలాత్కారంగా. ఇలా అని కమండలంలో నీరు తీసుకుని ఆ పుట్ట మీద చల్లాడు, ఆ పుట్టంతా మాయమైపోయింది. పుట్టలో ఉన్న విఠలాచార్య సినిమాలో అస్థిపంజరంలో ఉన్న వీడి మీద ఆ నీళ్లు బడిపడ్డంతో బంగారపు రంగు శరీరం వచ్చింది, అందుకని హిరణ్యకశిపుడు అన్నారు వాణ్ణి. బంగారపు రంగు శరీరంతో మంచి అందమైన శరీరం, బలమైన శరీరం వచ్చింది. వజ్రంలా కఠినమైపోయింది ఆ శరీరం. బ్రహ్మదేవుని కమండల జలమంటే పరమ పవిత్ర జలం. ఆ జలం పడితే ఇక వాడికి అంత తేలిక కాదు మరణం. అంతటి అద్భుతమైన శరీరం వచ్చింది. అప్పుడు వాడు కళ్ళు విప్పాడు, ఎదురుగుండా చూశాడు, బ్రహ్మానంద భరితుడైపోయాడు. దివిజానీక విరోధి మృక్యకని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్యానుసంధాతకున్ అన్నారు. ఆ క్షణమే రెండు చేతులు జోడించి నమస్కరించాడు హిరణ్యకశిపుడు. సమస్త దేవతల్ని సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నవాడు వాడు. ఎదురుగుండా కనపడింది ఎవరు? వాగ్దేవి మనోనేత సరస్వతి. ఏ తల్లి అనుగ్రహం వల్ల మనం మాట్లాడగలుగుతున్నామో, ఏ దేవి అనుగ్రహంతో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలమో, ఏ దేవి అనుగ్రహం ఉంటే బుద్ధిబలం పనిచేస్తుందో, అటువంటి వాగ్దేవికే వల్లభుడాయన, మనోవల్లభుడాయన. ఆయన అనుగ్రహం ఉంటే ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ ఉత్సవాలే జరుగుతాయి. ఒక్క నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడు ఆయన. మహాతపస్సుకి తగిన వరాలు ఇస్తాడు. జగత్తును నిర్మించినవాడు. అందరి ప్రాణులకి నుదుటి వ్రాతలు ఆయనే రాయాలి. ఎవరైనా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా వాడు ఏం చేస్తాడో, ఎలా బతకాలో, ఎప్పుడు చావాలో, ఇవన్నీ నుదుటి రాసేస్తాడట. అందుకే నిజమైన షార్ట్ హ్యాండ్ రైటర్ అంటే బ్రహ్మగారే. ఈ కాస్త నుదుట్లో వీడు యావజ్జీవితంలో జరిగేవన్నీ రాసేస్తాడు. అవి చదవాలంతే మనం. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత. అటువంటి వాడికి నమస్కరించి, ప్రభువు నువ్వు ప్రజాపతివి, ప్రాణానివి, సృష్టి స్థితిలయాలకు మూలకారకుడివి, మనోబుద్ధి అహంకారాలన్నీ నీకే అర్పించిన వారిని అనుగ్రహిస్తావు, నీ అంత తొందరగా భక్తులను అనుగ్రహించి వరాలు ఇచ్చేవాడు ఈ సృష్టిలో మరొకడు లేడు, నాకు వరాలు ప్రసాదించు, నేను కోరుకున్నవన్నీ ఇస్తానంటే కోరుకుంటానంటే కోరుకో అన్నట్ట. అప్పుడు వాడు ఏం కోరుకున్నాడు? పెద్దగా ఏమక్కర్లేదు, చిన్న చిన్న కోరికలే కోరుతున్నాను. గాలి కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలి దిక్కులల్ రేలల్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలక వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. నాకు గాలిలో చావు ఉండకూడదు, గాలి వల్ల చావకూడదు, భూమి మీద చావకూడదు, భూమి వల్ల చావు ఉండకూడదు, అగ్నిలో చావకూడదు, నీళ్లలో చావకూడదు, నీటి వల్ల చావు ఉండకూడదు, ఆకాశంలో చావకూడదు, ఏ దిక్కులోనూ చావకూడదు, రాత్రిపూట చావకూడదు. పోనీ రాత్రిపూట చావకూడదు అంటాడు అంటే పగల చావచ్చు అంటే మళ్ళీ ఘస్రములన్ పగటిపూట చావకూడదు, రాత్రి చావకూడదు, పగలు చావకూడదట. వీడిది మాయదారి తిరిగితే ఎట్లా అంటారు? ఏమిటది రాత్రి పగలు అంటావేమో, మళ్ళీ రాత్రిపూట కూడా దీపాలు వెలిగిస్తే పగల్లా అనిపించవచ్చు, అందువల్ల వెలుతురులో కూడా చావకూడదు. వెలుతురులో చావకూడదంటే మళ్ళీ పట్టపగలు కూడా తలుపులు వేసి చీకటి చేసి సంపత్యేమో, అందుకని చీకట్లోనూ చావకూడదట. రేలన్ ఘస్రములన్, రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, వెలుతురులో చావకూడదు, చీకట్లో చావకూడదు. తమస్ ప్రభల, తమస్ అంటే చీకటి, ప్రభ అంటే వెలుతురు, ఇక్కడ చావకూడదు. రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలఖ వ్యాప్తిన్, రాక్షసులు కాని, దేవతలు కాని, మానవులు కాని, జంతువులు కాని, నరులు కాని, వీళ్ళెవరితోటి యుద్ధంలో చావకూడదు, ఆయుధాల వల్ల చావకూడదు. ఈ విధంగా పాముల వల్ల, సూర్యుళ్ల వల్ల, వాళ్ల వల్ల, వీళ్ల వల్ల, ఎవరి వల్ల చావు లేకుండా మృత్యువు లేని జీవితం నాకు ఇప్పించన్నాడు. వీడిని చంపాలంటే ఓ మాదిరి కాదనబడికి. పగల చదవకూడదు, రాత్రి చదవకూడదు, ఆకాశంలో చదవకూడదు, నేల మీద చదవకూడదు, దిక్కుల్లో చదవకూడదు, ఆయుధాల వల్ల చదవకూడదు, ప్రాణం ఉన్నదాని చేతిలో చదవకూడదు, ప్రాణం లేనిదాని చేతిలో చదవకూడదు, ఏ జంతువుల వల్ల, ఏ రకమైన నరుల వల్ల, మానవుల వల్ల, వీళ్ళెవరి వల్ల చావు లేకుండా ఉండాలి. ఇస్తావా? ఇంతేకాదు, శత్రువులందరినీ జయించాలి, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళగలగాలి, అటువంటి మహామహిమ కావాలనగానే ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు, అన్నా కశ్యప పుత్ర, ఇలాంటి వరాలు ఇంత పూర్వం ఎవరు అడగలేదు, అడిగినా ఇవ్వలేదు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, అందుకే ఇస్తున్నాను. ఈ వరములను సద్వినియోగం చేసి లోకశ్రేయస్సు కోసం వాడితే నువ్వు నిజంగానే చావు లేకుండా ఉంటావు, కానీ దుర్వినియోగం చేశావా, ఈ వరాలు నిన్ను కాపాడవు, నిన్ను చంపేవాడు ఎలాగో రకంగా వస్తాడు అనగానే వీడు పక్కపక్క నవ్వేట. మంచి పనులు చేయడానికి ఇంత కష్టపడాలా? నేను లోకరాశనానికి ఈ వరాలు కోరుకున్నాను అనుకున్నాడు వాడు. బ్రహ్మదేవుడి దగ్గర వల పొంది వచ్చేశాడు. వచ్చి రావడంతో భార్యామణిని సేకరించాడు, శత్రువుల్ని జయించాడు. ఎప్పుడు ఎవరి మీద పడతాడో తెలియదు. దేవతలు కకావికలైపోయారు, గంధర్వులు పారిపోయారు. చివరికి అందరూ వీడి బాధలు తట్టుకోలేక యజ్ఞాలు ఆగిపోయి, ధర్మం ఆగిపోయి, ఎప్పుడు చూసినా వీడు ద్వేషంతో మీద పడుతూ ఉంటే ప్రభువు శ్రీహరి రక్షించు మాకు దిక్కెప్పుడు కలుగుతుందని మొరపెట్టారట. ఆయన కనబడకుండా అదృశ్య రూపంతో అన్నాడు, కన్న కొడుకు శమధమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదునిపై వాడన్నడలుగు. వీడికి ఒక కొడుకును సృష్టిస్తా ఇంట్లో. భగవంతుడు ఎప్పుడు ఎవరినైనా ఏడిపించాలంటే ఎక్కడ బయట పెట్టట, ఇంట్లో పెడతాడు. ముసలం మనం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటాం, పాపాలు ఎక్కడ అనుభవించక్కర్లేదు, ఇంట్లో పెడతాడు. వీడి కన్న కొడుకు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, శమధమ సంపన్నుడు, పైగా బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఆ ప్రహ్లాదుని మీద ఏనాడు వీడు ఆగ్రహిస్తాడో ఆ రోజే నాశనమైపోతాడు వీడు. వేధోదత్త వరప్రసాద మహిమతో, అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో వీడింత గర్వించి మిమ్మల్ని పీడిస్తున్నాడని తెలుసు. తెలిసినా వీడిని చంపడానికి ఇప్పుడు సమయం కాదు, కాలం కూరేదాకా నేనేమీ చేయలేను. ఎందుకంటే వీడు తపశ్శక్తి అనుభవించాలి. వీడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంతకాలం ఆ డబ్బు వాడుకోవాలి. ఆ బ్యాలెన్స్ అంతా వాడుకొనినాక మినిమం బ్యాలెన్స్ కూడా బయటికి తీశాక అప్పుడు చూస్తాను వీడి సంగతి. అప్పటిదాకా అనుభవించక తప్పదు. కాలం కోసం ఎదురు చూడవలసిందే. మనం చూస్తున్నాగా 5 ఏళ్ళు ఎన్నుకుంటేనే దిక్కుమాలను దింపలేకపోతున్నామే. ఎవడన్నా దింపుదామంటే ఇంకోడెవడో సపోర్ట్ చేస్తాడే తప్పదే. కాబట్టి ఈ ఇంత ప్రజాస్వామ్యంలోనే 5 ఏళ్లకే వీడిని పదవిలోంచి దింపలేము, ఎంత పాపాత్ముడైనా. అటువంటిది ఏకంగా వాడు మహాతపస్సు చేసిన వరాలు అవి అనుభవించేదాకా, పాపం పండేదాకా ఎవరిని ఏమీ చెయ్యలేము. సమయం రావలసిందే. ఒక్కసారి సమయం వచ్చిందో, ఎంత సంపద ఉన్నా ఎంత పరివారం ఉన్నా చివరికి చచ్చిపోతే దిక్కుమాలని శరీరంలో ఎముకలు కూడా దొరకవు. అది మనకి ఆ సమయం వస్తే ఎవడూ కాపాడలేడు. మన వరాలు మనల్ని ఎలా కాపాడతాయి? ఈ సృష్టి రహస్యం తెలుసుకుని కూడా మనం పట్టించుకోవట్లేదు అంతే. అందుకే నేను నిరంతరం చెబుతున్నా, అనుక్షణం జాగరూకులమై ఉండాలి. ఏ వరాలు కాపాడలేవు అంతవరకు. ఎదురు చూడండి, పండి అన్నది ఆ ప్రపంచంలో సమస్త శక్తులకి మూల కారణమైన హరిశక్తి పలకగానే పోన్లే ఏదో ఒకనాడు రాకపోతుందా అవకాశమని వెళ్ళిపోయారు దేవతలు. ఈలోపు ఇతనికి 4 కుమారులు పుట్టారట, ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, విహ్లాదుడు అంటారు వాళ్ళని. 4 పెద్దవాడికి మాత్రమే విలువ, తక్కిన వాడికి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు. అందులో పెద్దవాడైన ప్రహ్లాదుడు ఆత్మవత్ సర్వభూతాని, తనని తాను ఎలా చూసుకుంటున్నాడో అందరు ప్రాణులను అలా ప్రేమించేవాట. తనకి ఏ అన్నం పెడితే ఇతరులకు అదే పెట్టేవాడు. నాకు మాత్రం ఆవకాయ, మీకు మాత్రం కంపు ఆవకాయ, నాకు మాత్రం పాయసం, మీకు మాత్రం గంజి అనేవాడు కాదు ఆయన. తన యందు నఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు, కన్నుదోయికి నల్య కాంతల అడ్డం బైన మాతృభావన చేసి మరలువాడు, పెద్దల పొడగల్న భృచునిక ఇవడి చేరి నమస్కృతులు చేయువాడు. అసలు ఒక్కొక్క వ్యక్తి లక్షణం పూర్తిగా చూడక్కర్లా. ఇందులో మిగతావన్నీ ఒకటి పెడితే, పక్కన పెడితే చాలు. తనయందు అఖిల భూతములందు సమహితత్వమున జరుగువాడు. ఇదే సంస్కృతంలో వ్యాసుడు ఆత్మవత్ సర్వభూత అని అన్నాడు. ఇది ఉంటే ఇంకా సమస్త సద్గుణాలు వచ్చినట్టే. సమబ్రహ్మేతి వ్యజానాత్తు, సమ అనే శబ్దమునకు బ్రహ్మము అనర్థం, పరబ్రహ్మము. అందరినీ సమముగా చూచుట అంటే ఏ ప్రాణిని చూచినా వాడిలో ఇతనికి భగవంతుడే కనబడేవాట. అందుకని ఇంకెవరిని ద్వేషించలేకపోయేవాడు. తనని ఎలా చూసుకుంటున్నాడో ఇతరులను అలాగే చూస్తున్నాడు. ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపంగా భావించేవాడు. అంతటి బుద్ధితో నడుచుకున్నాడు ఆయన. ఎవరైనా పెద్దవాళ్ళు కనపడితే వినయంగా చేరి మహాత్మా అంటూ శిష్యుడిలాగా, ఒక సేవకుడిలాగా వినయంగా నమస్కరించేవట. నమస్కరించేవట, నమస్కారంలో సేవకుడిలా నమస్కారం చేయటం అన్నట్టు. వినయం ఉండాలి. ఇలా అన్నం పెట్టేస్తే కదా ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు ఆ వినయం కనపడాలి. కంటికి పరస్త్రీ కనపడితే తల్లి అని నమస్కరించి పక్కకు తప్పుకునేవట. తల్లిదండ్రులుగా భావించేవట. గురువులు కనపడితే దైవతములు అనుకుంటూ భావించేవట. సఖులని సోదరుల్లా భావించేవట. వేళాకోళానికి కూడా అసత్యం ఆడేవాడు కాదట ఆయన. అసత్యం వేళాకోళానికి ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాం, అలా కూడా హాస్యానికి కూడా అబద్ధం ఆడేవాడు కాదు. అంత మర్యాద పురుషోత్తముడిగా బ్రతుకుతున్నాడు ప్రహ్లాదుడు. అటువంటి కుమారుడి మీద ద్వేషం కలిగింది తండ్రికి అనగానే ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. కొడుకులు చదివినా చదవకపోయినా పిల్లల్ని రక్షించాలనుకుంటారు, వాడు ఎంత విధమైన డొనేషన్ కట్టినా ఇంజనీరింగ్ చదివించాలనుకుంటారే. అటువంటిది పుత్రుడు లోక పవిత్రుడు అయిన ప్రహ్లాద కుమారుణ్ణి ఎందుకు చంపాలనుకున్నాడు తండ్రి? బాలుడు ప్రభావిశాలుడు, హరిపాద పయోరుహ చింతన క్రియాలోలుడు, సాధు గురులోక పదానత పాలుడు, నిర్మల శ్రీలుడు అయిన వాడిని ఎలా చంపాలనుకున్నాడు అనగా, అయితే చెబుతున్నా విను, జరిగిందేమిటో, ప్రహ్లాద కుమారుడు పుట్టుకతో హరిభక్తి కలిగిన వాడు. చిన్నప్పటి నుంచి హరిభక్తే ఆ రూపంలో పుట్టింది. అందుకే ఎప్పుడు చూసినా హరిస్మరణ పరాయణత్వం తప్ప మరేమీ లేకుండా బ్రతుకుతున్నట్ట. అన్నం తింటుంటే హరి, ఇంత గొప్ప ఇలా ఉండాలి సాధన అంటే. పానీయంబులు త్రావుచు, ఏవైనా తాగుతున్నాడు అనుకోండి, గ్లాస్తో మంచినీళ్ళు తీసుకున్నాడు తాగాడు అనుకుందాం కాసేపు, హరి అనేవట. కుడుచుచున్, తింటున్నప్పుడు హరిస్మరణే. అందుకే పనికి మాలిన కబుర్లు చెప్పకూడదు. అన్నం వడ్డిస్తున్నంతసేపు మేము ఎందుకని మాబోటి వాళ్ళు ఏకాంతంగా మేమే వడ్డించుకుంటామంటే, అనవసర ప్రసంగాలు, పెచ్చమాటలు, ఆ లోకాభిరామాయణాలు రాకుండా పవిత్రంగా ఆహారాన్ని కూడా పరబ్రహ్మార్పణంగా స్మరణతో తినాలి. ఎక్కడికి సాధ్యమైనంత వరకు భోజనాలకు వెళ్లకుండా ఈ కఠోర నియమాలు ఎందుకు పెట్టుకుంటారని అడుగుతారు. మేము మనుషులం కాదానని. మీరు మనుషులు కాదని ఎవరన్నారు? నేను మీ స్థాయిలోకి వచ్చేంత సామాన్యుడి కాదేమో అని అనిపిస్తూ భయం వేస్తుంది, అంతకంటే లేదు. మీరు జ్ఞానులు అయి ఉండొచ్చు, నేను కాకపోవచ్చు, లేకపోతే పిలిచిన వాడిలో ఉన్న తపశ్శక్తిని తట్టుకోలేకపోవచ్చు, లేదా నా తపశ్శక్తి వాడు తట్టుకోలేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రతి వ్యక్తికి ఆహారానికి ఒక నియమం ఉన్నది. అదేమిటంటే పవిత్రంగా అనవసర ప్రసంగం లేకుండా పరబ్రహ్మార్పణ చేయబడిన అన్నం తినాలి, మౌనముగా తినాలి, అధికంగా తినరాదు. ఇవన్నీ ఋషులకు నియమాలుగా చెప్పారు. ఆ తింటున్నంతసేపు కూడా ప్రహ్లాదుడు హరి హరి అనేవట. అందుకే కుడుచుచున్ అన్నారు, తింటున్నప్పుడు కూడా హరిస్మరణే. భాషింపుచున్, మాట్లాడుతుండేవాడు లోపల హరిస్మరణ చేసేవాడు. హాసలీలా నిద్రాదులు చేయుచున్, నవ్వుతున్నా లోపల హరిస్మరణే. వేళాకోళమడిన హరిస్మరణే. ఆఖరికి నిద్రపోతుంటే కూడా లోపల అంతర్లీనంగా హరిస్మరణ జరిగిందట. లక్షింపుచున్, ఇతరులను చూస్తున్నప్పుడు హరిస్మరణే చేసేవాడు. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్సురారిసుతుడే తద్విశ్యమున్భూవర. ఈ విధంగా 24 గంటలు సర్వకాల సర్వావస్థలలో హరిస్మరణ చేసి 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 ప్రపంచాన్ని మర్చిపోయాడు. అలాంటి కుర్రాడు అమాయకుడేమో పిచ్చాడేమో అనుకున్నట్టు ఈయన పిచ్చాడు. వాడేదో నవ్వుకుంటాడు పాడుకుంటాడు ఎవరితో ఆడ్డో అనుకున్నాడు. అందుకని కుమారుణ్ణి చదివించాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆ విశేషాలు రేపు మళ్ళీ యథాప్రకారంగా 6 గంటలకు ముచ్చటించుకుందాం. ఉదయం పూట మాత్రం కొంచెం సభ సాధన కదా, అది మనకు అవసరం ఉందని దగ్గర కొద్దిగా సాయంత్రం ఉన్నంత జనం ఉదయం పూట కొంత వస్తే ఇంకొంచెం ఉత్సాహంగా వినవచ్చు. భాగవతం అంటే ఒక ఉత్కృష్ట విశిష్ట గ్రంథం. ఇందులో ఉన్న కథలు కనీసం కొన్నైనా చెప్పుకోవాలి. ఇంకా ప్రహ్లాద చరిత్ర 3వ రోజు సగం అయి 3 రోజులు అయిపోయింది, రేపు 4వ రోజు వస్తుంది, సగం అయింది ఇప్పటికి. ఇంకా గజేంద్ర మోక్షం చెప్పాలి, కృష్ణలీలలు కొన్ని చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు, కాబట్టి నేను ఒక పని చేస్తాను. మీ అందరి అనుజ్ఞతో రేపటికి సాధన చెప్పిన మిగతా 2 రోజులు కూడా పగటిపూట కూడా కొన్ని భాగవత కథలు చెబితేనే సంపూర్ణ న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఎల్లుండి నుంచి పగటిపూట కార్యక్రమంలో కూడా కొన్ని విశిష్ట భాగవత కథలు ముచ్చటించుకుందాం. మీరు తప్పక అందరూ కూడా వచ్చి ఈ 2 రోజులు కాలాన్ని వ్యర్థం చేయక అన్ని పనులు అవసరమైతే మానుకుని కూడా విని తరించాలని కోరుకుంటూ